అరుణాచలేశ్వరుని ప్రేమిస్తున్న అలాగే ఒక భక్తుడు తన భక్తునిగా భావించి అరుణాచలేశ్వరుని గురువుగా ఆయన ఈశ్వరుడుగా సృష్టికర్తగా భగవంతుడిగా భావించి ఈ అక్షరమాలు రచన చేశాడు. ఈ మేఘమార్చి అడుగునేక అరుణాచలేశ్వర ఈ మనస్సును చూశా. ఈ అరుణాచలేశ్వర ఈ మనస్సును చూశావు, దీంతో నేను ఎక్కడ పడగలను, నువ్వు కూడా పడలేవు, నిన్ను కూడా మోసం చేశావు. మనం అందరం కూడా వ్యవసాయం చేసుకోవడం ఒక పని అనుకుంటున్నాం, వర్తకం చేసుకోవడం ఒక పని అనుకుంటున్నాం, వంట చేసుకోవటం ఒక పని అనుకుంటున్నాం, ఇల్లు కట్టుకోవటం ఒక పని అనుకుంటున్నాం, ఇంకేదైనా ఇంటికే ఏ పని ప్రకృతికి సంబంధించిన పనులే పనులు అనుకుంటున్నాం. కానీ మనస్సును విగ్రహించడం అనేది కూడా ఒక పని. నా సంగతి మనకి ఎవరికి తొలగడం లేదు. మనకి ఎన్నో పనులు ఉన్నాయి, ప్రకృతి పనులు ఒక పని, రెండు పనుల ప్రాణం పోయే టైంలో కూడా ఏదో పని జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎన్నో పనులు ఉన్నాయి, ఒక పని కాదు, ఏదో పని చేసుకుంటేనే కానీ పట్టలేదు. కానీ ఎవరికి కూడా ఏ వృత్తిలో ఉన్నవాడు కూడా మనస్సును గ్రహించుకోవడం కూడా ఒక పనే అనే సంగతి ఎవరికి గుర్తులేదు. భగవంతుడు భగవద్గీతలు ఏం చెప్పాడంటే, నిన్ను బంధంలో పెట్టినా నీ మనస్సే, నిన్ను మోక్షానికి తీసుకెళ్ళినా నీ మనస్సే అని చెప్పాడు. మరి నిన్ను మోక్షానికి తీసుకెళ్ళినా నీ మనస్సే, నిన్ను బంధంలో పెట్టినా నీ మనస్సే అని అగ్రస్థానం మనస్సుకిస్తే, ఇంద్రియాలు మనస్సు నేనని చెప్పాడు, మనస్సు కదా అగ్రస్థానం, అంత అటమోస్ట్ ఇంపార్టెంట్ మనస్సుకు భగవంతుడు ఇచ్చాడు వాసుదేవస్వామి. అటువంటి భగవంతుడు చెప్పినటువంటి అటువంటి మనస్సుని మనం నిగ్రహించుకోవాలి. అది కూడా మనం చేసి ఇప్పటిలో ముఖ్యమైన పని. చదువు ఎలా సంపాదించుకుంటున్నాము, డబ్బు ఎలా సంపాదించుకుంటున్నాము, కీర్తి ఎలా సంపాదించుకుంటున్నాము, పదవులు ఎలా సంపాదించుకుంటున్నాము, అది కూడా మనస్సును నిగ్రహించడం కూడా నేర్చుకోవాలి. ఇది కూడా ఒక పనే, ఇది కూడా ఒక వృత్తే అని చెప్పేది జన్మలో మనకు ఎవరికైనా ఇప్పుడు ఎవరికి మర్యాదలోకి వచ్చిందా, ఎవరికైనా స్ఫురణ కలిగింది. మన కూడా వచ్చే మనస్సుని నిరంతరం మన శరీరాలు పడిపోయినా, మన గుణాలు పడిపోయినా, మన వృత్తులు పడిపోయినా, మనకు కూడా జన్మ జన్మలకి కూడా వచ్చినటువంటి ఈ మనస్సును బాగు చేసుకోవడం మానేసి, ఈ మనస్సును బాగు చేసుకోవడం కూడా ఒక పని అయిన సంగతి మరిచిపోవడం కూడా ఇది మాయ కాదా? ఇది మాయ కాకపోతే ఏమిటి మాయ? ఎవరికైనా తోస్తాను ఇక్కడ ఒళ్ళను ఇన్ని ఏ మార్చి ఓ ఈశ్వరుడా, ఓ అరుణాచలేశ్వరుడా, మీరు ఈ సత్సంగానికి వస్తాడు ఏముంది, మాకు చాలా పనులు ఉన్నాయండి. అలా ఈశ్వరుడా, నా మనస్సుని నిగ్రహించుకోవడానికి నాకు సహాయం చేయమని అడిగితే, నాకు ఖాళీ లేదు అయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను పనులు తొందరలో ఉన్నానని అంటావేమో అటువంటి మాటలు అయితే ఈ మనస్సు ఓ పట్టాలను లొంగదు, నాకు ఎలాగో లొంగదు, నిన్ను కూడా మోసం చేస్తుంది సుమా. నేను ఏ మార్చి అంటే డిసీవ్ చేయడు అని మోసగదు, నిన్నే మోసం చేస్తుంది. ఈ మనస్సును చూసావు, ఇది నిన్నే మోసం చేస్తుంది. అందుచేత ఒళ్ళము పైన ఈ మనస్సు పైన అటు ఇటు కదలకుండా, మెదలకుండా, చెదలకుండా, ఏమీ కూడా కదలకుండా నన్ను పీడిస్తున్నటువంటి ఈ మనస్సు మీద ఒళ్ళము పైన ముందుగా నువ్వు కూర్చో, స్థిరంగా కూర్చో, స్టాండర్డ్ గా కూర్చో. అంతేకాదు రెండు నిమిషాలు కూర్చుని అలా చేయకు, ముందుగా కూర్చో అంటే స్థిరముగా కూర్చో, నిలకడగా కూర్చో. నువ్వు అలా కూర్చుని ఉన్నప్పటికీ నువ్వు అలాగ కూర్చో, నిన్ను ఏ మార్చి ఒళ్ళము పైన ఎరుగనీక ఒళ్ళము పైన మృదుగా ఉండుమా అరుణాచల, స్థిరముగా ఉండు, నువ్వు స్టాండర్డ్ గా కూర్చో, నా మనస్సు పైనే నువ్వు కూర్చో, ఎక్కడికి కదలదు. అలాగే స్టాండర్డ్ గా నువ్వు కూర్చుంటే అలా చేస్తున్నప్పుడు కూడా నువ్వు స్టాండర్డ్ గా నా మనస్సును పట్టుకుని నువ్వు కూర్చుంటున్నప్పుడు కూడా ఎప్పుడో తప్పుడు నిన్ను కూడా మోసం చేసే గుణం దీనికి, నిన్ను కూడా డూప్ చేస్తుంది, నిన్ను కూడా డిసీవ్ చేస్తుంది అటువంటి మనస్సుని. అంచేత నువ్వు బహు జాగ్రత్తగా ఉండాల్సిన, ఆయన జాగ్రత్తగా ఉండాలి, ఈశ్వరుడు జాగ్రత్తగా ఉండాలి. నేను చేసి నువ్వు దాన్ని ఎలాగే దాగా చేస్తుంది, ఒకవేళ నువ్వు కూడా పోవాలనుకున్నావు నిన్ను దాగా చేస్తుంది. అంచేత నువ్వు కూడా జాగ్రత్తగా ఉండి నన్ను కాపలా కాయాలి, మాయలో పడకుండా, ఈ మనస్సుని ప్రకృతి గొడవల్లోకి వెళ్లకుండా, మాయలో పడకుండా, ఈ మనస్సు నేను మాయలో పడిన మనస్సు మాయలోకి వెళ్లకుండా దీన్ని వృద్ధిగా ఉంచి నా పైన మరణస్సు పైన వృద్ధిగా స్థిరంగా స్టాండర్డ్ గా కూర్చుని
నిన్ను కూడా మోసం చేసి నిన్ను కూడా దగా చేసి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది.
ఒకసారి రామ రామ అనుకుంటాం, మనసు ఎక్కడికో పోతాం.
ఎందుకు అనుకూలం ఉన్నదే, రమణస్వామి చెప్పాడని మీరు నమ్మద్దు. అంటే ఏంటి, భక్తుడిని కూడా దగా చేస్తుంది, సాధకుని కూడా దగా చేస్తుంది. ఇంకా సాధకుడు కానివాణి భక్తుడు కానివాణి దగా చేస్తుందని చెప్పడం ఆక్షేపక్కర్లేదు. జాగ్రత్తగా ఉన్నవాడిని కూడా ఇది దగా చేస్తుంది, అజాగ్రత్తలో పడేస్తుంది. అటువంటి ప్రమాదమైంది. అయితే ఈశ్వర పట్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమ గురిదిగా కూర్చొని ఉంటున్నాడు కదా, మరి గురిదిగా కూర్చుంటాడా? ఈశ్వరుడి మీద ప్రేమ ఉండాలి. నువ్వు నా పైన స్థిరంగా కూర్చో అని అంటున్నాడు రమణేశ్వరుడు. అంటున్నాడు నా పైన స్థిరంగా కూర్చో. పైగా ఈ మనస్సు దగ్గర ఇంకో గుణం ఏముందంటే అది అవతారాలు ఇచ్చుతుంది. భగవంతుడే కదా అవతారాలు ఇచ్చుతాడు, మన అహంకారంతో అవతారాలు ఇచ్చుతాడు. ఈ దేహం ఉందనుకోండి, ఈ దేహం కదా అహంకారం. దేని లోపల మనస్సు ఉందనుకోండి, అదేంటి, అది అహంకారం. లోపల అజ్ఞానం ఉందనుకోండి, అది అహంకారం. ఇంకేదండి, మన శరీరాన్ని ఎవరైనా ఏదైనా అన్నా, మన మనస్సుని ఏదైనా అన్నా, లేదా మన అజ్ఞానం ఏదైనా అన్నా, మన అహంకారం ఒక్కసారి నిర్మిస్తాం. దాని అంటే దీనికి ఎందుకు? నీ శరీరాన్ని ఎవరైనా ఏంటి, శరీరానికి కోపం వస్తుంది, మీ అహంకారానికి కోపం వస్తుంది. మీ శరీరాన్ని అంటే మీ అహంకారం. మీకేమీ తెలియదని అంటారనుకోండి, మీకు తెలియకపోయినా ఊరుకోడు. మీకేమి తెలియదని అంటారనుకోండి, మీకు తెలియకపోయినా మీరు ఊరుకోరు. నాకేమి తెలియదు అంటారా, నాకు ఎంత తెలియదు అంటారు. కానీ అంటే ఏంటి, మీ అహంకారం మీ శరీర రూపంలోనేది మనకు వేడిగా కనిపిస్తుంది. అహంకారం యొక్క రూపమే శరీరం, మరొక రూపమే, మరొక రూపమే మనస్సు, మరొక రూపమే అవుతుంది. నల్లగా ఉన్నారంటే ఎంతో నల్లగా ఉన్నా సరే మళ్ళీ నల్లగా ఉన్నారంటే ఊరుకో. అంటే ఏమిటి, ఇంకేత ఈ అహంకారం నలుపు శరీరంతో కలుస్తుంది. అంటే అవతరించింది శరీర రూపంలో, అవతరించింది విష్ణు వాముడు రాముడిగా కృష్ణుడిగా అవతరించినట్టే మన అహంకారం నల్లగా ఎర్రగా తెల్లగా పొడిగ్గా పొట్టిగా లావుగా సన్నగా ఇలా అవతరించింది. నువ్వు పక్కగా ఉన్నావంటే ఎవడో నువ్వు ఊరుకుంటాడండి, నువ్వు బొండమంటే అసలు ఊరుకోడండి, ఏమన్నా ఊరుకోడు. కానీ ఇంకేది అహంకారం ఈ రూపం ధరించింది, నువ్వు తెలివైన వాడు అంటావనుకోండి, వాడు ఉబ్బుతాడు. నువ్వు తెలుగు తక్కువ వాడు అంటే అనుకోండి, వాడు 50 అంగణాలు చేసినట్టు అనుకుంటాడు. ఆడి తెలుగు తక్కువంటే అహంకారం కోపం ఎందుకండి? అంటే నీ అహంకారం అవతారం కూడా ఇదండి. మనకి అజ్ఞానం మీద ఉన్న భ్రాంతి జ్ఞానం మీద లేదు. మనసులో అట్టి పెట్టుకుని నేను తెలిసిన విషయాలన్నీ జాగ్రత్త తీపిటీ ఒక కారణం మృగంలోనే ద్రాదు. మనకి అజ్ఞానం మీద ఎక్కువ అజ్ఞానం ఉందా, జ్ఞానం మీద ఎక్కువ అజ్ఞానం. బయట ప్రకృతి మనుషులను విడిచిపెట్టేయండి, సాధకులను తీసుకోండి. మనలో కూడా హృదయాంతరాలు మనకి అజ్ఞానం మీద ఉన్న అభిమానం అజ్ఞానం మీద లేదు. అంటే అజ్ఞానం లేదు, బయటికి రాలేము, మనకి జ్ఞానం రాదు. మన అజ్ఞానం ఎక్కడ ఉంటుంది నీకు తెలియదు, పైకి చెప్పండి. పైకి చెబితే మీకు గౌరవం అనుకున్నాను, సిగ్గైందా? సిగ్గు నువ్వు అడిగి జ్ఞానం రాదు, సిగ్గును వాడికి చదివే రాదు, సిగ్గును వాడికి చదివే రాదు. ఇంకా జ్ఞానం చదువు కావాలన్నా జ్ఞానం కావాలన్నా ముందు సిగ్గు వదిలిపెట్టుకో. అని ఎవరి మీద మనకి ఎక్కువ అభిమానం, మన లోపల ఉన్న అజ్ఞానం మీదే ఎక్కువ అభిమానం. కానీ మనం కోరుకునేది ఏంటి, జ్ఞానాన్ని కోరుకుంటున్నాం. అభిమానమేమో అజ్ఞానం మీద, ప్రేమేమో అజ్ఞానం మీద, కోరిక ఏమిటి, మన ఐడియల్ ఏంటి, ఆదర్శం ఏంటి, జ్ఞానం. అంటే ఏమిటి, మన నడకలనే తేడా వస్తుంది. తూర్పుకి వెళ్ళాలని ప్రయాణం, కానీ నడిచేది పడమరక. మనసులో కోరిక ఉంది, నడదవాళ్ళు వెళ్ళాలి, ఎక్కిన కారు మనకి నరసాపురం కాదు. ఎక్కడ తీసుకెళ్ళిపోయి నరసాపురం తీసుకెళ్ళిపోయేస్తుంది. నా కోరిక, నా కోరుకుంటే మనకి ఏమి సుఖం. అలాగే నా హృదయాన్ని, నా ప్రాణాన్ని అంతా కూడా అజ్ఞానానికి అర్పించి అజ్ఞానం కోసమే నేను జీవిస్తుంటే అజ్ఞానం అవుతారు. అజ్ఞానం కోసమే నేను జీవిస్తానంటే నాకు జ్ఞానం ఎక్కడ వస్తుంది? మీ హృదయాల్లో దేని మీద అజ్ఞానం ఉందో మీకు తెలియదా? మీ హృదయాంతరాళంలో, మీ హృదయం యొక్క లోతుల్లో మీకు జ్ఞానం కావాలని మీరు అనుకుంటున్నారో, అజ్ఞానంలో కూరుకుపోవాలని మీరు అనుకుంటున్నారో, అజ్ఞానాన్ని ఎంత వరిస్తున్నారో మీకు తెలియదా? అజ్ఞానాన్ని వరిస్తే జ్ఞానం ఆవిష్కరించబడుతుందా? జ్ఞానం ఎప్పుడు ఆవిష్కరించబడుతుంది? మనం ప్రేమించేది అజ్ఞానాన్ని, కోరిది జ్ఞానాన్ని. జ్ఞానం అంటే ఏమిటి? భగవద్గీత 700 శ్లోకాలు చదివేటి జ్ఞానం. దాని జ్ఞానం అంటే మీరేమిటి అనుకుంటున్నారు? చదువుకున్న వాళ్ళందరూ జ్ఞానం అనుకుంటున్నారు. జ్ఞానం అంటే ఏమిటి? గత 700 శ్లోకాలు నోటికి వచ్చేటి జ్ఞానం, అక్షరమైన వాళ్ళు 108 నోటికి వచ్చేటి జ్ఞానం, ఏది జ్ఞానం? కానీ ఉపనిషత్తులు నోటికి వచ్చేటి జ్ఞానం, లేదా పద్మభూషణ పద్మశ్రీలో బిరుదు సంపాదించిన జ్ఞానం, ఏమిటి జ్ఞానం? జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, ఏమిటి జ్ఞానం? జ్ఞానం అంటే ఎలా ఉంటుంది? అదే జ్ఞానం అంటే ఏంటి తెలియాలి కదా మనకి. అసలు జ్ఞానాన్ని ఎత్తేం చేయటం కోసం
జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. ఎలా ఉంటుంది జ్ఞానం? భగవంతుణ్ణి ఆత్మని స్వరూపంగా దర్శించుకునే జ్ఞానం. నీ స్వరూపంగా నువ్వు ఆత్మను దర్శించలేకపోతే, ఈశ్వరుని స్వరూపంగా దర్శించలేకపోతే మిగతాదంతా అజ్ఞానమే. జ్ఞానము అజ్ఞానము రెండే. ఇది రాజీ లేదు, నో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్ పార్మరా. రాజీ అనే సమస్య లేదు. జ్ఞానము అజ్ఞానం మీకు పరిపేక్షణ అజ్ఞానే. ఈశ్వరుని స్వరూపంగా, ఆత్మని స్వరూపంగా, పరబ్రహ్మ స్వరూపాన్ని స్వరూపంగా, ఏది నిత్యమో, ఏది శాశ్వతమో, ఏది సత్యమో అది నీ స్వరూపంగా నువ్వు దర్శించినప్పుడే అది జ్ఞానం. మిగతాదంతా అజ్ఞానం. ఎంత బ్రెయిన్ మ్యాన్ అయినప్పటికీ, ఎంత ఇంటలెక్చువల్ హైట్స్ నువ్వు పొందినప్పటికీ, ఈశ్వరుని స్వరూపంగా దర్శించలేనంత కాలం నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. అసలు జ్ఞానం ఏమిటో అజ్ఞానం ఏమిటో కూడా మనకు తెలియనప్పుడు జ్ఞానం కోసం ఎలా ప్రయత్నం చేస్తుంది? ముందు డిఫరెన్షియేట్ చేయాలి కదా, ఏది జ్ఞానం ఏది అజ్ఞానం. అంటే కానీ పుస్తకాలు చదువుకుని అది మనసులో కూరుకుంటే అది జ్ఞానం కాదే. పరీక్షలు రాయడానికి పనికి రావచ్చు. నీ స్వరూపాన్ని నువ్వు దర్శించడమే జ్ఞానం. నీ స్వరూపాన్ని నువ్వు దర్శించలేకపోవడమే అజ్ఞానం. మాణిక్యవాచకుడు ఏమన్నాడంటే, మాణిక్యవాచకుడిని మినిస్టర్ చేశాడు. మాణిక్యవాచకుడు అప్పర్రు జ్ఞాన సంబంధులు ఇలా గొప్ప శివభక్తుడు. అవి అన్నమాయలో మాణిక్యవాచకుడి మంటపం ఉంది. ఇప్పుడు తిరుమల అయితే చూడండి, మాణిక్యవాచకుడి మంటపం ఎందుకు వచ్చిందంటే, గిరి ప్రదర్శనం చేస్తూ అడి అన్నమాయలో ఆ మంటపం దగ్గర 2 నిమిషాలు నుంచుని ఆ గిరిని చూస్తూ కొంత స్తోత్రం చేశాడు. అరుణాచల ఇస్తుంది స్తోత్రం చేశాడు. అంటే గుర్తు కోసం ఆ మాణిక్యవాచకుడు అక్కడ 2 నిమిషాలు నిలబడ్డాడు కాబట్టి అక్కడ దేవాలయం కట్టాడు మాణిక్యవాచకుడు ఆలయం. మాణిక్యవాచకుడు ఏమున్నాడంటే, నువ్వు అరుణాచలేస్తున్నాడా, నీకంటే నేనే తెలియను అన్నాడు. ఇదేంటిది, భగవాన్ ఏమో అరుణాచలేశ్వరుని పొగుడుతున్నాడు. మాణిక్యవాచకుడు ఏమన్నాడంటే, నీకంటే కూడా నేనే తెలియను అన్నాడు. ఇప్పుడు ఏమిటి గొడవ? నా లక్షణాలు ఏమో నువ్వు తీసుకుంటున్నావు, నీ లక్షణాలు మాట్లాడుతున్నావు. నువ్వు అరుణాచలేశ్వరుడా, ఈ భేదంలో నువ్వు తెలియనుడా నేను తెలియను, పనికిరాందేమో నువ్వు పుచ్చుకుంటున్నావు, పనికొచ్చి నాకిస్తున్నావు. ఇప్పుడు ఇందుకు నువ్వు తెలియనుడో నేను తెలియనుడో చెప్పేసుకుంటున్నావు. ఏం లాజిక్ అని, ఏం బ్యూటిఫుల్ లాజిక్ చూడండి. ఓ అరుణాచలేశ్వరుడా, జీవుడు నువ్వు పుచ్చేసుకుంటున్నావు, ఈ జీవుడి దగ్గర ఉంది ఏంటి అహ్యాంతున్నాడు. ఈ జీవుడు ఎక్కడుంటే అక్కడ అంతేగా, ఇది పనికొచ్చిందా పనికిరానిదే? ఈ మనస్సు పనికిరానిదే, ఈ జీవలక్షణాలన్నీ పనికొచ్చే పనికిరానే. ఎందుకు పనికిరాని? ఏం చేస్తున్నావు నువ్వు పుచ్చుకుంటున్నావు నా దగ్గర నుంచి? నువ్వేం చేస్తున్నావు? మంచి మంచి సద్గుణాలు, ఆత్మస్వరూపాన్ని, జన్మ మరణ చక్రంలోంచి బయటపోయే తత్వజ్ఞానాన్ని, జ్ఞానాన్ని నాకు ప్రసాదిస్తున్నావు, ఆత్మను నాకు ప్రసాదిస్తున్నావు, నువ్వు నా స్వరూపంగా కనిపిస్తున్నావు, కళ్యాణ గుణాలను నాకు ప్రసాదిస్తున్నావు, నాలోంచి చెడ్డ లక్షణాలు నువ్వు పుచ్చుకుని నీ మంచి లక్షణాలు నాకు ఇస్తున్నావు. కాబట్టి నువ్వు తెలివైనడో నేను తెలివైనడో జ్ఞానం వాళ్ళ మంచిది, నీకంటే నేనే తెలియదు. నువ్వు తెలివి తక్కువడు కాబట్టి నీ మంచి అంతా నాకు ఇస్తున్నావు, నా చెడ్డంతా నువ్వు చేసుకుంటున్నావు. అందుచేత ఈ భేదంలో నీకు నాకు జరుగుతుంది. ఈ భేదంలో, ఈ కృప పోరాటంలో, ఈ సాధన పోరాటంలో, ఈ స్ట్రగుల్లో అందరూ మినిస్టర్ చేశాడు. మంచి లాజిక్ చెబుతాడు పాండిచేత, మినిస్టర్ చేశాడు చాలా కాలం మాణిక్య వాచకుడు. అని ఈ భేదంలో, ఈ నీకు నాకు జరుగుతున్నట్టు ఈ భేదంలో నేను తప్పించాను, నేనే లాభం పొందాను, నువ్వే నష్టపోయా. ఇంతకు ఏంటి ఒళ్ళను పైన ముందుగా ముందును అభినాచం ఎలా ఉంటాడు? ఉల్లము పైన, మనస్సు పైన స్థిరముగా ఉండమని చెబుతాడు. ఎలా ఉంటాడు అంటే, బ్రహ్మస్వామికి అరుణాచలేశ్వరుడి మీద ఎంత ఆప్యాయత కలిగిందో అయితే ఇక్కడ పేచీలు పట్టుకు తెచ్చి పెట్టాడు. పేచీలంటే ఏమిటి? పేచీలంటే ఏమిటి? బ్రహ్మస్వామి అరుణాచలేశ్వరుని ఎక్కువ ప్రేమించాడా, లేదా అరుణాచలేశ్వరుడు బ్రహ్మస్వామిని ఎక్కువ ప్రేమించాడా? మీరు ఇటువంటి సంచారం ఎప్పుడు వస్తున్నది? మీరు అక్షరం మార్చలేనప్పుడు రమణస్వామి అరుణాచలేశ్వరుని ఎక్కువ ప్రేమించాడా, లేదా అరుణాచలేశ్వరుడు రమణస్వామిని ఎక్కువ ప్రేమించాడా? ఇది మటుకు నేను చెప్పలేదు. కృష్ణుడికి రాధ మీద ప్రేమ ఉంది, రాధకి కృష్ణుడి మీద ప్రేమ ఉంది. కానీ కృష్ణుడు రాధను ఎక్కువ ప్రేమించాడా, లేదా రాధ కృష్ణుని ఎక్కువ ప్రేమించిందంటే ఆ కూడా ఆ పేచిని పెట్టడం చెప్పలేదు. కానీ రాధాకృష్ణుల ప్రేమ మనం ఉదాత్తంగా చెప్పుకుంటున్నాం, గొప్ప ప్రేమ ఉంటున్నాం, ప్రేమకు పరాకాష్ఠగా చెప్పుకుంటున్నాం రాధాకృష్ణ ప్రేమ. కానీ రాధ కృష్ణుని ఎక్కువ ప్రేమించిందా, ఇప్పుడు కృష్ణుడు రాధను ఎక్కువ ప్రేమించాడంటే మనం చెప్పలేదు. అదేవిధంగా రమణస్వామి అరుణాచలేశ్వరుని ఎక్కువ ప్రేమించాడా, అరుణాచలేశ్వర రమణస్వామిని ఎక్కువ ప్రేమించాడంటే అది మన ఏదైనా ఇద్దరుగా ఇవ్వడంగా చెప్పండి. ఒళ్ళము పైన ముందుగా ఉండదు, నా ఒళ్ళము మీద నా మనస్సు మీద స్థిరముగా ఉంటుంది అరుణాచలం. ప్రహ్లాదుడు భాగవతుడు మన చెప్పాడు దీనికి పోనిగ్గా. అంటే ప్రహ్లాదు ఏం చెప్తాయంటే అజ్ఞానికి ప్రాపంచిక వస్తువుల మీద ఎంత సహజంగా కుతూహలము, ఎంత సహజంగా కోరిక అవుతుందో అజ్ఞానికి ప్రాపంచిక వస్తువుల మీద, ప్రపంచంలో మన కళ్ళకు కనిపిస్తున్న వస్తువుల మీద ఎంత ఆప్యాయత, ఎంత కోరుకు ఉంటుందో అంతకంటే ఎక్కువ వచ్చిలే. అదే కోరిక, అదే ఆప్యాయత నీ పట్ల ముందడిట్టు నాకు చెయ్యి అంటాడు విష్ణువు. ఎందుకంటే ఎక్కువ వద్దు, నేనే శ్రమ పెట్టు. అంటే అజ్ఞానికి, జ్ఞానం లేని వాడికి ప్రాపంచిక వస్తువుల మీద ఏ రకమైన కోరిక ఉంటుందో, ప్రాపంచిక వస్తువుల మీద ఏ రకమైన అభిలాషం ఉంటుందో, ప్రాపంచిక వస్తువుల మీద ఎవరైతే జీవిస్తూ ఉంటాడు వాటి కోసం స్మరిస్తూ ఉంటాడు, వాటి కోసం తపిస్తూ ఉంటాడు, అటువంటి కోరిక, ప్రాపంచిక వస్తువుల మీద అజ్ఞానకుండే కోరికనే, ప్రాపంచిక వస్తువుల మీద అజ్ఞానకుండే అభిలాషనే, అటువంటి కోరికే అటువంటి అభిలాషనే నీ పాదాల మీద ఉండేటట్టు నాకు వచ్చింది అన్నాడు. అలా చేస్తే సరిపోతుంది. అలా చేస్తే ఏమవుతుంది, అది ముందుగా కూర్చుంటాడు. ప్రాపంచిక వస్తువుని స్మరించడానికి సాధన చేయాలని మన హృదయంలో ఉన్నాయే కదా. భగవంతుని స్మరించడానికి సాధన చేయాలి, కానీ మా ప్రాపంచిక వస్తువుని స్మరించడానికి సాధన చేయాలి. సినిమా మానేయాలని ప్రయత్నం చేయడానికి సాధన, కానీ సినిమా చూడాలని సాధనం కదా. మన ప్రకృతి మనసే ప్రకృతి కదా. సినిమాకి వెళ్ళాలని సాధన చేయడం ఎందుకు నాకు ఉన్నది సినిమాకి లోపల. ఆ ఉల్లముపై మురుగుగా ఉండుము అరుణాచల, ఉల్లముపై మా మనస్సు పైన స్థిరముగా ఉండు. ఏమైనా నువ్వు ఉన్నావనుకో, ఉన్నా జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. కత్తి అంచు మీద మనిషి నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, సర్కస్ లో తీగి మీద నడిచే మనుషులు ఎంత జాగ్రత్తగా ఉంటాడో అంత జాగ్రత్తగా కూడా నువ్వు కూడా ఉండవలసింది. ఎందుచేత నువ్వు ఉండాలి, ఏ క్షణంలో నీ మోసం చేస్తుందో చెప్పాలి. అంటే నిన్ను రిసీవ్ చేసే, నిన్ను మోసం చేసే శక్తి కూడా ఈ మనస్తత్వం. అదే ఏ ఎవరు మోసం చేస్తున్నారు, ఇప్పుడు నష్టం ఏమిటి? అరుణాచలేశ్వరుడు ఈ మనస్సునే వృద్ధిగా ఉండమంటున్నాడు, అంటే స్టాండర్డ్గా ఉండమంటున్నాడు, స్థిరంగా ఉండమంటున్నాడు. అయితే ఉండడనుకోండి, అరుణాచలేశ్వరుడు ఉండడనుకోండి, నష్టం ఏమిటి? నష్టం ఏం లేదు, మనకి ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఎప్పుడైతే మనస్సు అజాగ్రత్తగా ఉందో దీన్ని మనసు బయటకు రాకొచ్చాడు. కాళ్ళు పుణ్యం ఎత్తేసి ఉందనుకోండి, బోధిలో వచ్చేస్తాడు. అదేవిధంగా మనస్సు సహజంగా ఏముంది, బహిర్ముఖమయ్యే అలవాటు ఉంది. ఏం చేయాలి? ప్రకృతి కాదు, ఒక పంచభూతాలే ప్రకృతి కాదు, మనస్సు ప్రకృతి, అహంకారం ప్రకృతి, ఉత్తమ ప్రకృతి, మీ బుద్ధి ప్రకృతి, అంతా ప్రకృతి అని చెప్పినట్టు వాసన తెలుసు. ఏమండి అక్షరం మనం మారలో రమణస్వామి ఈ ఇంద్రియాన్ని దొంగలన్నాడు. అక్షర మన మనలో రమణస్వామి ఈ ఇంద్రియాన్ని దొంగలు అని చెప్పాడు. 5 రూపాయలకైతే నా జేబులో ఉంది, నా జేబులో 5 రూపాయలకైతే నేను తీసుకుంటాను, నేను దొంగలనగలుగుతానండి. ఇక్కడ రాజకీయం అది కదండి, నా జేబులో 5 రూపాయలు నేను బయట తీసుకుంటాను, నేను దొంగలనవుతానా? మాట్లాడదు. మీ జేబులో 5 రూపాయలు నేను తీసుకుంటే నేను దొంగలనవుతాను, నా జేబులో 5 రూపాయలు నేను తీసుకుంటే నేను దొంగలనగలుగుతాను, నేను దొంగలనవు. కానీ ఏమంటున్నాడు రమణస్వామి, పంచేంద్రియ కరుణు మదిలోన దూరుచో మదిను ఉండబోయి అరుణాచల, పంచేంద్రియ కరుణు మదిలోన దూరుచో, నది అంటే మనసులో దూరుచో, నదిని నువ్వు ఉండబోయి అరుణాచల అంటే దొంగలు, కరుడు అంటే దుర్మార్గుడు దొంగలు. ఇప్పుడు నా మనస్సు ఎవరు లాక్కెళ్తారు, నా ఇంద్రియాలు లాక్కెళ్ళిపోతున్నాయి కదా. నా మనస్సు నా ఇంద్రియాలే లాక్కెళ్ళిపోతాయంటే ఇంద్రియాలు దొంగలవుతాయండి. ఇది న్యాయంగా ఉంది. దొంగలన్నాడు ఇక్కడ పంచేంద్రియ కలులు, కలులు అంటే దుర్మార్గులు, కలులు అంటే దుష్టులు, కలులు అంటే దొంగలు. ఇక్కడ ఏమంటున్నాడు అరుణాచలేశ్వరుడు, ఈ పంచేంద్రియ కలులు ఇంద్రియాలనే దొంగలు నదిలోన దూరుచో నదిలో ప్రవేశిస్తే నది నువ్వు ఉండవు, పోత బయటకు పోతావు, నువ్వు ఆ నదిలో నువ్వు ఉండవు. అటువంటి మనసు ఇంద్రియాలు ఎక్కడైతే ప్రకోపిస్తున్నాయో, ఎక్కడైతే మనస్సు ఇంద్రియాలు స్వాధీనం చేసుకున్నాయో, దోపిడీ దొంగలు ఎక్కడంటే మన పేపర్లో దోపిడీ దొంగలు, తర్వాత నక్సలైట్ల గురించి చూస్తున్నా, కానీ ఇంద్రియాలు నక్సలైట్ ఆ దొంగల కంటే పెద్ద దొంగలంటే ఇంద్రియాలు ఆ నంగేమనుకుంటుంది రమణస్వామి చదువుతున్నాడు తిట్టుకుంటాను తిట్టుకుంటాను.
వాడి ఇంటికెళ్ళి దోచుకెళ్లారు వాడు. అందుకు దొంగలంటాం ఉద్యోగులాజిక్కి ఇక్కడ ఆ ఇంద్రియాలు వచ్చి నా మనస్సునే దాకెళ్ళిపోతాడు దొంగలంటాడంటే నీ తేడాసు గారానికి ఈమె ఏమనుకుంటున్నామని ఇంద్రియాలు శ్మశానంలో కాలిపోతాయేమనుకుంటున్నాం కాలమని. శ్మశానంలో కాలి ఇంద్రియాలు కాలి పొలాల కాలమని. ఈ కోపాగ్ని కాదు, జ్ఞానాగ్నికి కాదు. ఇంద్రియ వాసనలు నీ కోపం వచ్చినప్పుడు ఇంద్రియాల మీద కాదు, కోపాగ్నికి కాలే కాదు. నీ కోపం వస్తే బయటకు తప్పుకుని కాలేదు. కోపం వస్తే రక్తపోలు వస్తుంది, కోపం వస్తే రక్తపోలు వస్తుంది కానీ ఇంద్రియాలు మళ్ళీ అనవు. కత్తిలో వచ్చిన అగ్నికి ఇంద్రియాల కారో, కోపం వల్ల వచ్చే అగ్నికి ఇంద్రియాల కారో, ఒక జ్ఞానాగ్నికి మటుకే కాదు. ఇక్కడ నా ఇంద్రియాలు ఈ దొంగలు వచ్చి నేను నువ్వు అజాగ్రత్తగా ఉంటావనుకో, నువ్వు ఏమనుకుంటుంటే నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఏడో వాడు అరుణాచల అరుణాచలం నేనేదో ఒకసారి అంటా ఉంటాను, ఒకసారి అన్నాను. అది నేను అజాగ్రత్తగా ఉన్న జీవలక్షణంలో ఉన్నాను. నేనేదో ఇంకొక ఒకప్పుడు జాగ్రత్తగా ఉంటాను, ఒకప్పుడు అజాగ్రత్తగా ఉంటాను. అయ్యా నువ్వు మటుకు ఎప్పుడు జాగ్రత్తగా ఉన్న అంటున్నాడు అంటే గాజన రక్షణ అంటే వాడికి విచ్చిపెట్టేస్తున్నాను అరుణాచలేసి. ఏమో నా మాట ఏంటో ఏం చెప్పాలి, మనసు మీదుగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, మనస్సు ఎక్కడగా ఉంటుంది, గంటకు అవతారం ఇస్తుంది అంటే ఏమో ఎలా ఉంటుందో. నువ్వు మటుకు జాగ్రత్తగా ఉన్న సుమా, నేను అజాగ్రత్తగా ఉండి నువ్వు అజాగ్రత్తగా ఉన్నా కొన్ని చూపించేస్తాయి ఇంద్రియాలు. నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఎలాగా, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, నిన్ను కూడా మోసం చేసే లక్ష్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దొంగలు అన్నాడు బాగానే ఉందని, కొన్ని ఇంద్రియాలు ఎవరి, నాయి, మనస్సు ఎవరిది, నాయి, కొన్ని నా ఇంద్రియాలు నా మనసులో తీసుకుపోతాండి దొంగలు అంటాడు కదా. ఇది కోర్టు కలవలసిన గొడవైనది. అంటే భగవంతుడు మాట చెప్పాడు భగవద్గీతలో, మనస్సు అనేది భగవంతుడి సొత్తు కానీ ఇంద్రియాల సొత్తు కాదు అన్నాడు. అంచేత దొంగలు అన్నాడు మనస్సు అనేది నా అంశ, జీవుడు అనేది నా అంశ. సూర్యుడి యొక్క కిరణం భూమి మీద పడవచ్చు, సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడినప్పటికీ ఆ కిరణం సూర్యుడిగా కానీ భూమిది కాదు. సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడతాయి కానీ కిరణాలు ఎవరి, సూర్యుడియే భూమియే సూర్యుడే. అదే ఈ మనస్సు కూడా నా అంశ, ఈ జీవుడు నా అంశ. సనాతనంగా మీ ఉద్యమం వస్తున్నావు నా అంశ, నువ్వు నాగవాడివే. నాగవాడి అయినప్పటికీ మనస్సుకి పుట్టిళ్ళు ఆత్మ, జీవుడికి పుట్టిళ్ళు ఆత్మ, కానీ పుట్టిలు ఇంద్రియాలు మనకి కాదు. అంటే మనస్సు ఈశ్వర స్వరూపం కాబట్టి, జీవుడు ఈశ్వర స్వరూపం కాబట్టి, ఇంద్రియాలు కాదు కాబట్టి. ఇంద్రియాలు కాని సొత్తు ఎవరి సొత్తు, మనస్సు ఈశ్వరుడు సొత్తు. కానీ దోషించిపోతాయి, ఇంద్రియాలు దోషిపోతున్నాయి కాబట్టి నీ సొత్తు నువ్వు కాసుకోవయ్యా, ఇంద్రియాలు దొంగలు వస్తున్నాయా. అంచేది మనస్సును పడగొట్టి ఇంద్రియాలు బహిర్ముఖంగా జీవిస్తున్నాయి కాబట్టి, ప్రకృతి వైపు లాక్కెళ్ళిపోతున్నాయి కాబట్టి. అంటే మనస్సు ఇంద్రియాలు కాదు కాబట్టి, నీదే కాబట్టి నువ్వు జాగ్రత్త పడగా అలా తెలుసుకుంటావు. పంచేంద్రియ కళ్ళు నదిలో నా దూరూర్చు, నదిని నువ్వు ఉండవు అది మాత్రం. అంటే బహు జాగ్రత్తగా మనస్సు విషయంలో బహు జాగ్రత్తగా ఏమండి, మరణించే వరకు వాడు మరణించడం ఉంటే మళ్ళీ మామూలు శరీరమే, మామూలు మళ్ళీ మూసలతనమే, మామూలు రోడమే, మళ్ళీ మామూలు మారదు. నాకు అంతకుడు అయ్యావయ్యా నువ్వు, నువ్వేం చేశావు, నాకు అంతకుడు అయ్యావు. అంటే అంతకుడు అంటే నన్ను నాశనం చేశావు, నన్ను నాశనం చేయటువంటి నా అహంకారాన్ని తీర్చేశావు, నాకు మృత్యు అయ్యావు అని నా అహంకారాన్ని చంపేసేవాడు. నాకు అంతటి నువ్వు అది నాచం అని ఆ జీవ లక్షణాన్ని తీసేసావు. ఉపగంపగను నిన్ను వసతి, నిన్ను వసతి నన్ను గొనలేదు. ఉపగంపగ నువ్వు అరిణమ చేస్తుడా, నన్నేమో సాధన చేయమన్నావా, గొడవ చేయమన్నావా, నువ్వు ఏమన్నా కష్టపెట్టావా, ఇలా సత్సంగాలు ఎనమన్నాడే అరుణా చేస్తాడని. ఇలా రమణస్వామి ఎప్పుడైనా సత్సంగాలు విన్నాడా, ఇతను ఉపవాసాలు చేశాడా, యాత్రలు చేశాడా, మాత్రాలు చేశాడా, ఏమీ చేయలేదు రమణస్వామి, ఏమీ చేయలేదు, సాధన చేయలేదు, నామం చేయలేదు. అంటే మనం సాధన చేయొద్దని కాదు, ఆయన చేయలేదు. ఆయన ఒక హరినామ స్మరణ కానీ, లేక హరనామ స్మరణ కానీ, శివస్మరణ కానీ ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమి మొబ్బగింపగలను నన్ను, ఏమీ నొప్పించకుండా, ఏమీ కష్టపెట్టకుండా, ఏమీ బాధ పెట్టకుండా నా కరణ తీసేస్తే ఏ దేవతలు అనుగ్రహించడం అని ఇక్కడ చెప్పడం లేదు. మన అహంకారంలోకి బయటపడటం కోసం మనం ఎన్ని బాధపడుతున్నామంటే, ఎంత చేసినా లోపలించి ఎదిగి 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 స్ఫురించి వస్తానంటే మన అహంకారం జన్మిస్తుంది. ఎంత చేసినా పరిణామేశ్వరుడు నవ్వగలపకుండా, నన్ను ఏమీ కష్టపెట్టకుండా, నన్ను ఏమీ కష్టపెట్టకుండా, నన్ను ఏమీ బాధ పెట్టకుండా, బాధ అనేది ఎలా ఉంటుందో నాకు తెలియకుండా, సాధన యొక్క భారం కూడా నాకు లేకుండా నేను సాధన చేశాను. ఈ సాధన చేయలేదే, కష్టం అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదే, ఏది ధ్యానం చేయలేదే, ఏది జపం చేయలేదే, నామం చేయలేదే, ఏ రకమైనటువంటి నన్ను నొప్పించకుండా బాధ పెట్టకుండా, కింటిత్తు కూడా నన్ను ఏం బాధ పెట్టకుండా, నవ్వగింపక నన్ను ఏమీ బాధ పెట్టకుండా, ఏం హింస పెట్టకుండా, మనశక్తి అప్పుడు హింస పెట్టకుండా నీ పని చేయి ఈ పని చేయి ఇంతకాలం ఇది చేయి ఇంతకాలం నామం చేయి ఇంతకాలం ఇలా ధ్యానంలో కూర్చో పద్మాసనంలో కూర్చో ఇలా ఆసనాలు ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా ఓంకారాన్ని స్మరించుకోవడం ఇటువంటి ఏమీ చేయకుండా స్వామినాథ స్వామి అంటే ఓంకారార్థానికి ఈశ్వరుడికి ఉపదేశించాడు అంటే స్వామినాథ స్వామికి స్వామి అయ్యాడు వర్మనేశ్వర స్వామి స్వామికి స్వామి అయ్యాడు ఎందుకు స్వామి అయ్యాడంటే అక్కడ ఎక్కడ స్వామి మలయలో స్వామి మలయ అంటే ఇంచుమించుగా జిన్నులాగా ఒక ఊరేది ఒక పలికి ఆ స్వామి మలయలో ఓంకార యొక్క అర్థం ఈశ్వరుడికి అని పశుపతి తనయుడు పశుపతికి ఉపదేశించాడు అసలు శ్రవణానికే అర్హత ఉండాలండి వినటానికే అర్హత ఉండాలి అసలు అధికారం ఉండాలి మీరు వినటానికి సాధనలో ఎక్కడో ధ్యానాలు చేయడం పూజలు చేయడం అనిపించింది మీరు మీరు శాస్త్రం భగవద్గీతనండి అక్షరణాలను ఉపనిషత్తు అండి ఏదని వినటానికి కూడా మీకు యోగ్యత ఉండాలి అర్హత ఉండాలి అధికారం ఉండాలి అధికారం లేని వాడు వినలేడు విన్నా ఏమి తెలియదు జ్యోతరాష్ట్రుడు విన్నాడు 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 గురించి అర్థమని చెప్పింది జ్యోతరాష్ట్రుడు పని ఏమిటో చెప్పండి రా బాబు చెప్పండి చెప్పనండి లోపలి జ్యోతరాష్ట్రుడు విన్నంతగా ఎవరేం లేదు సబ్జెక్ట్ తన హృదయం నువ్వు ఎంకలేదు ఇది అధికారం వినటానికి కూడా అధికారం ఉండాలి శ్రవణం చేయడానికి కూడా అధికారం ఉండాలి శృణం వినమన్నారు ఈ చతుర్థిని దాటాలంటే కనీసం ఇచ్చేవు నీ కళ్ళ నీ పరమాత్మకి సమర్పిస్తే చదువుతూ చాలా మంది రమణ మహర్షి గారి మీద కంప్లైంట్ ఉంటుంది రమణ మహర్షి గారి మీద ఎక్కువ కంప్లైంట్ చేసేవాడు చాలా మంది ఏంటంటే యాని ఎంతసేపు చూసినా ఆత్మ గురించే చెబుతాడు ఆత్మకే దారి ఎక్కువ చెప్పడు ఆత్మ అంటే సాధన గురించి మార్గం గురించి చెప్పడు ఎంచే లక్ష్యం గురించే చెబుతాడు గోలు గురించే చెబుతాడు గోలు గారికి వెళ్ళే వెళ్ళే దారి చెప్పండి అసలు అయిపోయింది గోలు అయిపోయింది ఆత్మ గురించి వెళ్ళి మార్గం చెప్పలేదు మీరు ఆత్మ ఆత్మ అని చెప్తారంటే ఒక సంవత్సరం నువ్వు ఆత్మ గురించి మార్గం అడుగుతున్నాను అంటే మీరు ఆత్మ తెలియదనుకుంటున్నావు నువ్వు నీకు ఆత్మ తెలియదనుకున్నప్పుడు కూడా నువ్వు ఆత్మలో ఎలా ఆత్మను తెలుసుకున్నప్పుడు నువ్వు ఆత్మలే నిన్ను చేసుకోవడం ఏం పడుతున్నప్పుడు కానీ పూర్వజన్మలు నిజంగా ఉంటే మనకి జ్ఞాపకం ఉండాలి కదా అని యోతుబడి అడిగితే ఆడు పొద్దు పూర్వజన్మలో కొద్దిగా పొద్దున్న కూర తెలియదు అడిగి అప్పుడు మర్చిపోయాడు ఆ విష్ణు చక్రాల కూర జరిగింది చేపల కూర తెలియదు భగవాన్ ఏమని అడిగితే నువ్వు అదృష్టం దేవయ్యా ఈశ్వరుడు ప్రేమస్వరూపుడు కాబట్టి పూర్వజన్మని దుఃఖి లేకుండా చేశాడు ఈ జన్మలో దుఃఖాలు ఈ జన్మలో ఉన్న బాధలు ఈ జన్మలో ఉన్న భారాలు ఈ జన్మలో ఉన్న బలహీనతలే భరించలేకపోతున్నావు నువ్వు ఈ జన్మలో ఉన్న గొడవలే భరించలేకపోతున్నావు ఈ సంసారం కూడా భరించలేకపోతున్నావు పూర్వజన్మ సంసారాలు కూడా ఎందుకు రాని కానీ అవి అంతకంటే మొయ్యలేవు ఈ పరివైన మొయ్యలేకపోతున్నావు గతాలు జ్ఞాపకాలు తీసుకొస్తుంది నేను జరిగిపోయిన ఈ జీవితంలో జరిగిపోయిన గొడవలే మీకు జ్ఞాపకానికి వస్తుంటే మీరు గొడవ మొయ్యలేకపోతున్నారు కదా ఈ భారాలు మొయ్యలేకపోతున్నారు కదా ఈ గతాలు జ్ఞాపకాలే మీకు దుఃఖాన్ని తీసుకొస్తున్నాయి కదా ఒక జన్మ తక్కువ మీరు మొయ్యలేకపోతుంది పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా మీకు ఎందుకని మీకు మరుగు పరిచాడు ఎందుకు ప్రేమ వల్ల మీ ఎందుకు కరుణ వల్ల మీ ఎందుకు ఆప్యాయత వల్ల పూర్వజన్మ స్మృతులు మీకు జ్ఞాపకం లేకుండా చేశాడు నువ్వు కోసం ఏమనంటే సరే నాకు నీకు సమానం ఉంది నాకు బద్దిరాజు గారికి సంబంధం ఉంది నీకు బద్దిరాజు గారికి సంబంధం లేదు ఈ మాత్రం జరిగితే లేదా నీకు నీకు నాకు సంబంధం అన్నమాట నిజం నాకు బద్దిరాజు గారికి సంబంధం అన్నమాట నిజం ఈ రమణ సార్ ఏమంటున్నాడు బద్దిరాజు గారు నీ వాడు ఏమి చెప్పడం ఇప్పుడు నా మనిషి నా మనిషి అని చెప్పడం నీ మనిషి అని చెప్పడం నీ మనిషి అని చెప్పడం నా మనిషి అని చెప్పడం మనవాడు నాకు ఎవరిని ఆయన మనవాడో అదేంటి నేనన్నీ తిరగబడ్డా రామస్వామి నేను తిరగబడ్డా నా మనిషి అని కూడా ఒప్పుకుంటాను నీ మనిషి నీకు సంబంధం ఏంటంటే నీకు నాకు సంబంధం ఉంది ఆయనకి నాకు సంబంధం ఉంటే నీకు ఆయనకి సంబంధం లేదా మనవాడు అంటే నేను చెబుతున్నాను ఇక్కడ ఇప్పుడు మనవాడే మన కూటమిలో వాడే మన కూటమిలో వాడే అది నువ్వు మర్చిపోయావు ఆయన ఎవరు నువ్వు మర్చిపోయావు పూర్వజన్మలో మీ ఇద్దరు ఒకే తల్లి కలిపి కుట్టారు నేను భగవాన్ చెప్పిన మాట అమ్మారు కదా ఆచరణలో చూస్తే ఆచరణలో చూస్తే భగవాన్ చెప్పింది ఎంత సజీవమైంది మనం అమ్మగలుగుతున్నాం మీ ఇంట్లో ఎన్ని కలు ఉన్నాయంటే మీరు చెప్పలేదు మీకు ఎంత బంగారం ఉందంటే మీరు చెప్పలేరు మీరున్నారంటే ఆలోచన చెప్తాను అంటారు ప్రశ్న మీరు వెంటనే ఆలోచన లేకుండా చెప్పింది ఒకటే ప్రశ్న ఒక సెకండ్ కూడా మీకు టైం అక్కడ ఎవరి మాస్టరు మీరు ఉన్నారంటే అది ఏంటి అలా కూర్చారు నేను ఉన్నాను కదా అంటారు దీన్ని మీకేమైనా ఆలోచన కావాలి మీరు ఉన్నారని మీకు ఎంత స్పష్టంగా పిలుస్తానండి దాన్ని మీకు వాడు చెప్పాలని అటువంటిది మీ సహజమది మీరు ఉన్నారని మీకు తెలుసు సహజం మీరున్నారని చెప్పడానికి మీకు వాడు అడగక్కదు ఆలోచించి చెబుతాను కలిమడగక్కదు ఇది నాచురల్ స్టేట్ ఇది నా స్టేట్ అదేవిధంగా ఈ శరీరాన్ని నేను అంత సహజంగా అజ్ఞానం అనుకుంటాడు, జ్ఞానం కొడుతున్న ఆత్మ అంత సహజంగా అనుకుంటాడు. కానీ మీరు ఎవరైనా సరే మీరు ఉన్నారని పేరు పెట్టి అడుగుతారనుకోండి, ఎవరైనా ఆలోచించి అడుగుతారని మీరు ఎవరైనా అంటారు? ఎవరైనా సరే ఇక్కడ స్త్రీల్లో కానీ పురుషుల్లో, ఇక్కడ స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఎవరైనా డాక్టర్ గారు మీరు ఉన్నారంటే ఎవరు ఉన్నారు సరే టైం ఉంటే ఆలోచించి ఆత్మ గురించి అడిగినా అంతే. ఇది మీకు మీ ఆలోచన అందకపోవచ్చు, మన బుద్ధికి అందకపోవచ్చు, మన బుద్ధికి అందని విషయాలు ఆలోచన అందని విషయాలు అబద్ధాలు మనకు కాదు. ఇంకొకటి చావు అంటే అందరికీ భయం వేస్తుంది. ఏమంటే చావు అంటే ఏంటండి అసలు మాట్లాడేసుకుంటున్నా అరుగంతి నాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించి ఆచరణ ప్రసాదించి చచ్చిపోయిన కదా ఆలోచన ప్రసాదించి అక్కడ దాకా బుద్ధి చేసి చేసుకున్నాను. అసలు చావు అంటే చావు అంటే ఏంటి? నీ దేహం కాలిపోవచ్చు అంటే నీ దేహం శ్మశానంలో కాదు దేహంతో నాకున్న సంబంధం అంతేకాదు. చావు అంటే మీరెవరు మొహమాటం పడకండి, మీకేమో సందేహం ఉంటాడు. ఈ దేహంతో నాకున్న సంబంధం తెలిపిపోతుందని చావు మా శ్మశానంలో శవాన్ని కలుపుతారు. ఈ శవాన్ని కలిసిన దేహంతో ఇడిపోతాం, అహంకారంతో ఇడిపోతాం. ఈ అహంకారం కూడా పురుగు లాంటిది. ఈ పురుగులు తాకేటప్పుడు ఎదరు ఆనుకుని అవి ఎదరు పట్టు ఇచ్చి పెడతాం. ఏ పురుగైనా సరే మనకి నడిచేటప్పుడు ఎదరు కాలేసి వెనకాల కాలు ఇచ్చుతాం, ఎదరు కాలేసి వెనకాల కాలు ఇచ్చుతాం. అది కూడా అహంకారం కూడా పురుగులే. శ్మశానంలో కాలిపోయినప్పుడు ఈ దేహానికి మనకు సంబంధం విడిపోతుంది, అహంకారానికి మనకు సంబంధం అది ఉండలేదు. అసలు మనకి భయం ఏంటి? అహంకారం అంటే మనకు ఇష్టం కదా. దేహం పోతుందన్న మనకు బాధ కదా, అహంకారం పోతుందన్న మనకు బాధ ఏంటి? అహంకారం ఉంచుకోవాలని కానీ గొడవండి. ఇందులో ఏమైనా పేచి ఉండే అయితే దేహ సంబంధం తెగిపోతున్నాను కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. కాబట్టి రాత్రిని గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేహం లేకుండా ఉంటున్నాం కదా. నీ బుర్రను పట్టించుకో, నేను వింటుందా తలవకుండా నీ తలక పట్టించుకో. రాత్రులు మనకు వచ్చే ప్రతి గాఢ నిద్ర కూడా టెంపరీ చావే, ఆ తాత్కాలిక చావు. ప్రతి రోజు చచ్చిపోతున్నాం మనం దేహంతో ఇరిపే గాఢ నిద్ర కూడా మీరు దేహంతో ఇరిపోయి ఉంటున్నారా? మరి గాఢ నిద్రలో దేహంతో ఇరిపోయినప్పుడు ఆ దేహంతో ఇరిపోవడానికి నిద్ర రాకపోతే నిద్ర మాత్రం కూడా మింగుతున్నారే, ఇంకా చావంటే భయం. మరి గాఢ నిద్రలో మీ దేహానికి మీకు ఎటువంటి సంబంధము లేదే, దేహం కూడా మీకేమీ లేదే, మరణంతో సమానమే, మీ దేహం గురించి మీకేం ఆలోచన లేదే, దేహంతో నూటికి నూరు పాటు సెంటిపరిషన్ మీరు ఇడిపోయి ఉంటున్నారే. మరి నిద్రలో దేహంతో ఇడిపోయినప్పుడు మీకు భయం లేనప్పుడు చావంటే మీకు భయం ఎందుకు? అదే చాలా రాత్రి బాగా నిద్ర పట్టిన మీరు ఎంత హాయిగా ఉండదు ప్రాణం. అంటే నిద్ర వల్ల ఒకవేళ మీకు ఫ్రెష్నెస్ వస్తుంది. అదేవిధంగా చావు కూడా మిత్రుడే, నిద్ర ఏ విధంగా అయితే మిత్రుడు, చావు కూడా ఒకదంగా మిత్రుడే. ఏదంటే ఫ్రెష్నెస్ తీసుకొస్తాను నిద్ర. అదేవిధంగా మరొక జన్మ రాబోయే జన్మ ఇంతకంటే స్థాపన చేసిన వారికి ఉదాత్తమైన జన్మ తీసుకొస్తుంది, ఉదాత్తమైన పరిసరాలు తీసుకొస్తుంది. కాబట్టి అంటే భగవంతుడు ఏం చేశాడంటే, నువ్వు సిన్సియర్గా కనుక నువ్వు సాధన చేస్తున్నట్టయితే ఈ జన్మలో నువ్వు త్రికరణలతోటి సిన్సియర్గా నువ్వు సాధన కనుక చేస్తున్నట్టయితే సింపుల్గా జీవిస్తుంటే ఆ సింపుల్నెస్ నుంచి స్వీట్నెస్ వస్తుంది. సింపుల్గా ఎవరైతే లీడ్ చేస్తున్నాడో వారి స్వీట్గా ఉంటారు. అంటే సృష్టిని గీతలు ఏమని చెప్పాడంటే, నువ్వేదో కంటాలు పడుతూ ఉంటే, నువ్వు చేయగలిగినంత చేస్తూ ఉంటే, నువ్వు చేయగలిగినంత నీ వంతు చేస్తే నా వంతు ఇస్తానడం అది భగవంతుడు చెప్పింది. నా వంతు మనం చేస్తున్నాం. భగవంతుడు చెప్పింది అంటే నీ వంతు నువ్వు చెయ్యి, నా వంతు నేను చేస్తాను అర్జున అన్నాడు. అర్జునుడు అంటే తెల్లటి బాబు. అర్జునుడు అంటే ఏంటండి? తెల్లటి బాబు అంటే మన మనస్సు అంత తెల్లగా స్వచ్ఛంగా నిర్మలంగా స్ఫటికంగా ఉన్నాడు. అంటే ఎవడైతే సాధన చేస్తున్నాడో, ఎవడైతే పవిత్రత పొందుతున్న కోసం చెగులు పుడుతున్నాడు, పోరాటం జీవిస్తున్నాడు, గొప్ప పోరాటం. మనం భగవంతుడితో కూడా పోరాటం చేస్తున్నాం. ఎందుకు పోరాటం? భగవంతుడితో మనం జరిపే పోరాటం ఎందుకు ఏంటంటే, అవసరమైతే ఆయన చోటు దెబ్బలాడి ఆయన చోటు పేచులు పెట్టుకుని ఆయన తలుపు అదే లోపల గుద్ది గుద్ది ఆయన అనుగ్రహం పొందడం కోసం, ఆయన కృపను పొందడం కోసం, ఆయన జాలి మన మీద వర్షింపజేయడం కోసం, ఆయన ప్రేమను పొందడం కోసం, ఆ కరుణా సముద్రంతోటి కరుణ కోసం జరుగుతున్న మన పోరాటమే సాధారణ పోరాటం చేసేది. స్ట్రగుల్ ఇట్ ద హార్డ్ స్ట్రగుల్. సాధన అంటే ఏం లేదు, పోరాటం. భగవంతుడితో జరిపే పోరాటం ఏమిటో పోరాటం. ఆ బలవంతం అవసరమైతే ఆయన తిరిగి పోరావరిగా పోరాటి ఆయన ఎదురు అనుగ్రహం మనం లాక్కోవడం కోసం, నువ్వు నేనా నువ్వు నేనా నువ్వు నేను అనుగ్రహం కోసం పోరాటం కోసం, నువ్వు నేనా నువ్వు నేను పోరాడను పోరాడను పోరాటం అంతా నుంచి నమ్మాల వారు అంటాడు. పోరాడను పోరాడు మీతో పోరాడను, జన్మ నుంచి పోరాడను, యుగాల నుంచి పోరాడను. పోరాటం తర్వాత తెలిసి నడు అక్కర్నమ్మ. పోరాటం ముగిసిన తర్వాత తెలిసినట్టు పోరాటం ఎంత కాలం పోరాడాడు, పోరాటం పూర్తయిన తర్వాత ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు తెలిసింది అన్నాడు. ఏమని తెలిసింది, ఏమని తెలిసింది, ఇప్పుడే తెలిసింది, ఏమని తెలిసింది, నేను లేను ఏమన్నావని తెలిసింది. ఈతోటి నేను పోరాడాను, యుగాల నుంచి పోరాడుతున్నాను, జన్మల నుంచి పోరాడుతున్నాను, నీ పోరాడేవాడు లేడని ఉన్నది నువ్వే అని ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు తెలిసింది, నిన్ను తెలుసుకున్నాక తెలిసింది, ఎవరు తెలిసింది, నేను లేనని తెలిసింది. మీరు శని గ్రహంలోంచి బయటకు రావటం కోసం గుళ్ళ పూజలు చేయించుకుంటున్నారే, ఈ నూనె గ్రహంలోంచి బయటకు రావటం కోసం పూజలు చేస్తున్నారు. శనిగ్రహం మీకు ఎవరికైనా పడితే శనిగ్రహం కోసం బ్రాహ్మణికి 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టి వ్రతాలు వ్రతాలు వేలు వేలు లక్షల లక్షలు మీరు గుళ్ళో గుళ్ళో పోలాలను పెట్టుకుని పూజలు చేయించుకున్నారో, మరి శని పెట్టిందని కాదు, నేను పూజలు చేయించుకోవాలి, వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెడతారే, శనిగ్రహంలోంచి మీరు బయటికి రావడం కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెడుతుంటే ఈ నేను గ్రామంలోంచి బయటికి రావడం కోసం మీరు చేసింది ఏమిటి, మీరు చేసిన వృత్తి ఏమిటి? శనిగ్రహం పడితే 4 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు టెంపరీ, శనిగ్రహం కూడా టెంపరీ, జన్మ జన్మ నుంచి పీడిస్తున్నటువంటి ఈ నేనని గ్రహం గురించి బయటపడటం కోసం మీరు చేసింది ఏమిటి? మీ వృత్తి మీరు చేసింది మీ వృత్తి మీరు చేస్తే భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతాడు, రాబోయే జన్మల్లో యోగిని వంశంలో ఎక్కడైతే మీరు సాధన బహు జాగ్రత్తగా సాగుతుందో, ఎక్కడైతే ఉదాత్తమైన స్థితిని ఉన్నతమైన స్థితిని పొందుతారో, ఎక్కడైతే మీ స్వరూప జ్ఞానం కలుగుతుందో, ఏ రక్తం మీలో ఉంటే, ఏ నరాలు మీలో ఉంటే, ఏ మాంసం మీలో ఉంటే, ఏ భావాలు మీలో ఉంటే, ఎటువంటి కుటుంబంలో పుడుతుంది అభివృద్ధిలోకి వస్తారు, అటువంటి గొప్ప అటువంటి కుటుంబాన్ని మీరు కాదయ్యా నేనే సెలక్షన్ చేస్తాను. ఎలక్షన్ కాదు ఇది, ఎలక్షన్ కాదు, ఎలక్షన్ కాదు, ఎలక్షన్ కాదు, సెలక్షన్. నేనే సెలక్షన్ చేసి అటువంటి ఈ జన్మలో నువ్వు త్రికరణశుద్ధి గారు సాధన చేస్తుంటే మరి జన్మలోని ఇమ్మీడియట్గా మరి జన్మలో శరీరం విడిచిపెట్టిన వెంటనే ఏమి లేట్ చేయకుండా డిలే చేయకుండా మరి లోకాల్లో కొన్ని పంపకుండా ఇమ్మీడియట్ గా బహుజన్మలు యోగుని కుటుంబంలో ఏ జన్మలైతే నువ్వు తరిస్తావో అటువంటి కుటుంబంలో తీసుకెళ్లి అటువంటి యోగులు అటువంటి తల్లి గర్భంలో తీసుకెళ్లి పడేసే బాధ్యత నాదేనా వాసుదేవ స్వామి ప్రతిజ్ఞ చేస్తున్నా. నేను చెప్పటం కాదు, ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను భగవంతుడు వాసుదేవ స్వామి. తగ్గిపోతాను ప్రసాదం అనొచ్చు, ప్రసాదం అంటాను, ప్రసాది జనగరం ఏం ప్రాణిక, ప్రసాది జనగరం ఏం ప్రదేశం, ఆరోగ్యతలో ప్రసాదాన్ని మనం ఉపయోగిస్తాం అనుగ్రహాన్ని భగవంతుడాన్ని ప్రసాదం నాకు ప్రసాదించండి ఏంటి నీ అనుగ్రహం నాకు. తగ్గిపోతాను కాలం ఎవరి కోసం వచ్చారు, ఒక చీఫ్ ఇంజనీర్ భగవంతుడు చెప్తాడు, రాబోయే జన్మ ఎప్పుడు ఉంటుంది, నీ జన్మ వస్తుంది ఏమంటుంటారు, రాబోయే జన్మ ఒక చీటు మీద ఎవరు అడుగుతున్నారు భగవంతుడు, రాబోయే జన్మ నా ఇంట్లో నీ జన్మ వచ్చింది, అసలు ఎప్పుడు నువ్వు పుట్టావా, రాబోయే జన్మలో అడుగుతానికి నీ దేహం పుట్టింది, నీ దేహం పెరుగుతుంది, నీ ఉద్యోగం అసలు పెరుగుతుంది, దేహం కూడా ఇస్తుంది, అసలు ఇప్పుడు పుట్టినాడే కూడదు. మనందరికీ చాలా విచిత్రమైనట్టు అందరికీ హనుమానం వచ్చే ప్రశ్న, మరణించిన తర్వాత ఏమవుతాం, మరణించిన తర్వాత ఏమవుతాము, మరణించిన తర్వాత ఏమవుతాం అనే ప్రశ్న కానీ పుట్టక ముందే అక్కడ ఉన్నాం అని కూడా ఎవరికి ఉన్నాము కదా. రమణ సాచం రమణ శివం రమణ సుందర